அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. நம சிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம். ஓம் நம சிவாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நம சிவாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நம சிவாய, ஓம் நமோ நாராயணாய. ஒகசாரி சரத்காலம் வச்சிந்தி. ஆ சரத்காலம்லோ பிருந்தாவனம்லோ சாலா தீவிரமைனட்வண்டி கேகாரண்யம்லோகி ஸ்ரீகிருஷ்ண பரமாத்மா பிரவேசிஞ்சாடு. கோபாலகுலந்தா நிவசிஸ்துன்ன பிருந்தாவன பிராந்தம்லோ கொஞ்சம் க்ரோரமிருகாலு தக்கு உண்டாயி. అదంతా బృందావనమేనా? బృందావనం అంటే ఆ రోజుల్లో మీకు చెప్పాను కదా, దాదాపు 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉండేది. అటువంటి దాంట్లో కొంచెం అడవి కిక్కిరిసి ఉన్న చోట దట్టమైన అడవిలోకి గృహ ప్రాంతాల నుంచి దాదాపు 10 మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతానికి కృష్ణుడు ఒకసారి ఏకాంతంగా వెళ్ళాడు. అది శరత్కాలం. శరత్కాలంలో అక్కడికి ఏకాంతంగా వెళ్ళి పూర్ణిమ ప్రారంభమవుతూ ఉండగా చంద్రుడి వెన్నెల కిందకి ప్రసరిస్తూ ఉండగా మురళి ఊదడం మొదలుపెట్టాడు, వేణువు ఊదడం మొదలుపెట్టాడు. మనోహరమైన నాదం అది. ఆ నాదానికి రాళ్ళు కరిగి ప్రవహిస్తున్నాయి. మృగములు కూడా పరవశించిపోయాయి. సింహాలు పులులు వంటి క్రూర మృగాలు కూడా తమ ప్రకృతిని మరిచిపోయాయి, అంటే తమ స్వభావాన్ని మరిచిపోయాయి. పాములు ఆయన చుట్టూ చేరి పడగల విప్పి నాట్యం ఆడుతున్నాయి. చెట్లు పులకించి గగుర్పాటుతో అలా అలా కదులుతున్నాయి. పిండి వెన్నెల కురిపిస్తున్న శశి కూడా సంతోషించాడు. దేవతలు చెప్పేక్కర్లేదు. ఆకాశంలో బారులు తీరి దంపతులుగా విమానాలలో కూర్చుని ఈ రాత్రిపూట శ్రీకృష్ణ పరమాత్ముడిని చూడగలుగుతున్నాం. మన అదృష్టం, పైగా ఆయన వాయిస్తున్నటువంటి మురళీనాదం కూడా వినగలుగుతున్నాం. ఆ నాదం సామాన్య నాదం కాదు, మనల్ని తరింపజేసే ప్రణవనాదం అని సంతోషంతో వాళ్ళు పులకరించి కృష్ణుడిని స్తుతిస్తున్నారు. ఆ సాయం సంధ్యా సమయంలో గోపికలు పాలు పితకడానికి సంసిద్ధురాళ్ళయ్యారట. కొంతమంది ఏమో గోశాలల్లోకి వెళ్ళి కుండలు రెండు కాళ్ల మధ్యలో పెట్టుకుని సుయ్యి సుయ్యి అని శబ్దం వస్తూ ఉండగా పాలు పితుకుతున్నారు. కొంతమంది దూడలకి గడ్డి వేస్తున్నారు. మరికొంతమంది పసివాళ్ళకి పాలు ఇస్తున్నారు. కొంతమంది ఆ పూట ఆలస్యంగా అడవి నుంచి గోవులు తోలుకుని ఇంటికి వచ్చిన భర్తలకి స్నానాలకి నీళ్లు పెట్టారు. కొందరు స్నానాలు చేస్తున్నారు, కొందరు వంట ప్రయత్నాల్లో ఉన్నారు, ఎవరి ప్రయత్నాల్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా హఠాత్తుగా శ్రీకృష్ణుడి యొక్క మురళీనాదం చెవులో పడింది. దాంతో ఎక్కడి వారక్కడ తమ పనులు మరిచిపోయారు. పురుషులు పరవశించి సోలి నిద్రపోయారు. స్త్రీలకి భక్తి ఎక్కువ, పురుషుల కంటే స్త్రీల దగ్గర సహజంగా భక్తి ఎక్కువ ఉంటుందిట. అందున ద్వాపర యుగంలో కలియుగంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ భక్తి ఉంటుందని ఎక్కువగా పురాణాలు అలా చెబుతున్నాయి. నేను చెప్పలేదు, ఇవన్నీ పురాణాలు చెప్పిన మాట, అవి మీకు తెలుస్తూనే ఉంటాయి కదా. కొంచెం మగవాళ్ళ దగ్గర ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తే కానీ భక్తి రాదు, ఆడవాళ్ళకి స్వతసిద్ధంగా కోమలత్వం వల్ల భక్తి వస్తుంది. ఎక్కువ మందికి నేను చెప్పేది, అందరూ ఒకే రకంగా ఉంటే ప్రపంచం ఎప్పుడో బాగుపడుతున్నారు అనుకోండి. ఇందులో కూడా మెడ దగ్గర కత్తి పెట్టుకోసేవాళ్ళు ఉంటారు, కాబట్టి అందరినీ ఒకే ఘాటన కట్టలేం. సహజంగా కోమలత్వం ఎక్కువ ఉంటుంది. అందువల్ల పురుషులేమో సోలి నిద్రపోతూ ఉంటే స్త్రీమూర్తులు తమను తాము మరిచిపోయారు. ఒక ఆమె చంటి పిల్లవాడికి పాలిస్తున్నది, ఆ పిల్లవాడిని పక్క మీద పడుకోబెట్టి ఉయ్యాల్లో పారవేసి తనను తాను మరిచిపోయి అలా గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేసుకుంటూ బయలుదేరింది కృష్ణుడి నాదం వస్తున్న వైపుకి. 10 మైళ్ళు దూరం అటది. అసలు మామూలుగా అయితే నడవడమే కష్టం, అందులో అది అడవి, కంటకములతో కూడిన ముళ్ళతో కూడినటువంటి అడవి, అడవిలో గడిపోయింది. ఒక ఆమె భర్త గారికి పాదాలు ఒత్తుతున్నది, ఆ భర్త పాదాలు డామ్ అని మంచం మీద పారవేసి తనను తాను మరిచిపోయి నృత్యం చేసుకుంటూ బయలుదేరింది కృష్ణ కృష్ణ అనుకుంటూ. ఒక ఆమె స్నానం చేస్తున్నది, మధ్యలోనే స్నానం చకచకా పూర్తి చేసి బయలుదేరిపోయింది. పాలు పితుకుతున్నావిడ పాలు పితకడం మానివేసి వెళ్ళింది. దూడని కట్టేస్తున్నావిడ దూడని కట్టడం మానేసి వెళ్ళిపోయింది. అన్నం వండుతున్నావిడ ఆ కుండ అన్నం విషయం మరిచిపోయి వెళ్ళిపోయింది. ఇలా అందరూ తమను తాము మరిచి పరవశులయ్యారు. పరవశత్వం అంటే ఇతరుల యొక్క అధీనంలో లోబడ్డం. పరశబ్దమునకు భగవంతుడు అంతకంటే గొప్పవాడు లేడు కాబట్టి పరమాత్ముడు పరాత్పరుడు అన్నాం, ఆయన కంటే గొప్పవాడు లేడు. అటువంటి ఆయనకి అధీనులయ్యారు వాళ్ళు. ఆయనే తమ సర్వస్వం, ఆయన తప్ప మరొకటి లేదు అనుకున్నారు. అందుకే ఆకలి దప్పిక మార్గంలో వచ్చే కష్టాలు కంటకాలు అన్నీ మర్చిపోయారు. భయంకరమైన బృందావనంలో ఎటువంటి జంతువులు ఉండేవి ఆ క్రూర మృగాలను గురించి కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. జీవాత్మలు పరమాత్మలో లీనమవ్వడానికి భక్తి ప్రాధాన్యం వహిస్తుంది అని చెప్పడానికా అన్నట్టుగా వెళ్ళిపోయారు. వర్షాకాలంలో నదులు వేగంగా ప్రవహించి సముద్రంలో ప్రవేశిస్తున్నట్టుగా కృష్ణుడున్న తోటి వెళ్ళిపోయారు. ఒకరిద్దరు కాదు, మొత్తం బృందావనం అంతా పాడుబెట్టబడిపోయింది. అక్కడ వాళ్ళంతా ఇళ్ళు వదిలిపెట్టి కృష్ణుడి దగ్గరికి వచ్చారు. అందరూ కృష్ణుడి చుట్టూ చేరారు. అసలు కృష్ణుడి దగ్గరికి వచ్చినట్టు కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఆ నాదం యొక్క సమ్మోహనత్వంలో పడి ఆయన ఎక్కడో అడవిలో ఉన్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నాం, చుట్టూ తిరుగుతున్నాం, నాట్యం చేస్తున్నాం, లేకపోతే కూర్చున్నాం, తాళాలు వేస్తున్నాం అనే స్పృహ కోల్పోయి అలా కళ్ళు మూసుకుని కృష్ణ కృష్ణ అనుకోవడం మొదలెట్టారు. అందరూ కృష్ణనామస్మరణమే, ముక్త కంఠంతో కృష్ణుడిని స్మరిస్తున్నారట వాళ్ళంతా. ఒకే విధంగా ఒకళ్ళు ఎక్కువ తక్కువ కాకుండా, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనుక కాకుండా కృష్ణనామం చేయగలిగారు. ఇది ఇంకా గొప్ప విషయం కదా. ఎక్కడెక్కడి నుంచో తలో చోట నుంచో వచ్చిన వాళ్ళు, ఒకడు కృష్ణ అంటే ఇంకోటి కృష్ణ అనేలోపు సగం కృష్ణ అంటాడు. స్తోత్రాలు చూస్తూ ఉంటాం కదా, లలితా సహస్రనామ పారాయణ అప్పుడప్పుడు కొందరు సామూహికంగా చేసినప్పుడు శ్రీమాత అనేలోపు ఒకవిడు శ్రీమత్ సింహాసనేశ్వరి అంటుంది. అంటే ఏకకంఠంతో చేయటం కష్టం, ముక్తకంఠంతో చేయటం కష్టం. దానికి చాలా సుశిక్షితమైన కంఠాలు ఉండాలి. ఎక్కడో ఘంటసాల సుశీల వంటి పుణ్యాత్ములు, ఘంటసాల లీల వంటి వాళ్ళు, అసలు వాళ్ళు పాడుతూ ఉంటే ఇద్దరిలో ఎవరు కలిపాడారో ఎవరు ముందు పాడారో తెలియదు, అంత అద్భుతంగా పాడతారు. అదొక శిక్షణ, దానికి చాలా శక్తి కావాలి. అలా ఉన్న ఇటువంటి కంఠాలు అందరూ ఒకేసారి కృష్ణ 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 అంటున్నారు. అలా పాడుతున్న వాళ్ళ దగ్గర కృష్ణుడు మళ్ళీ ఒక మాయ చేశాడు. అప్పటిదాకా మురళి ఊదుతున్నవాడు టక్కున మురళి ఊదడం ఆపేశాడు. ఆయన వంశనాదం ఆపివేశాడు. నాదం ఆగ్గానే అలా కళ్ళు మూసుకుని కృష్ణ అంటున్నటువంటి వాళ్ళంతా కృష్ణ అండం మానివేసి కళ్ళు తెరిచి మనం ఎక్కడున్నాము అని చూసుకున్నారు. అదంతా ఇసుక తిన్నే. ఓ పక్కన యమున నది, అడవి దట్టంగా అలుముకులి ఉన్నది. ప్రబ్బలి చెట్లుని చిన్ని చిన్ని పొట్టి చెట్లు ఉంటాయి, ఆ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ గడ్డి పరకలు ఉన్నాయి, కృష్ణుడి చుట్టూ పాములు ఉన్నాయి. ఒకవేపునేమో సింహాలు, మరోవేపు పులులు, తోడేళ్ళు, నక్కలు, శివంగులు, ఇవేంటి అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ మధ్యలో వీళ్ళున్నారు. అప్పటికి అర్థమైంది వాళ్ళకి, మనం బృందావనంలో మన ఇళ్ళు విడిచిపెట్టి ఈ కేకారణ్యమైన బృందావనంలో అడుగు పెట్టాం. వనమంటే తోట, అడవి, బృంద అని పేరు కలిగిన వనం కనుక బృందావనం. ఈ వనంలో మనం నిజమైనటువంటి చెట్లున్న చోటుకు వచ్చాం. ఎలా వచ్చాం, ఎప్పుడు వచ్చాం, ఎవరికి ఎవరం చెప్పుకోకుండా అందరం కలిసి ఎలా వచ్చాం అనుకున్నారట వాళ్ళు. అందరూ కలిసి ఒకేసారి రావాలి కదా, అలా అనుకోకుండా వచ్చేసాం అని కృష్ణుడికి చూశారు. ఇది కృష్ణమాయ, శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న మురళీ నాద మహిమ అని గ్రహించారు. అప్పటిదాకా మురళీ ఊదుతున్న కృష్ణుడు ఆయన ఎప్పుడు పరీక్షిస్తుంటాడు కదా, అసలు గురువుల యొక్క లక్షణమే పరీక్షించడం. అంతేగాని టక్కన రండి 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 మీకందరికీ మోక్షం ఇస్తామండి అని ఏమైనా దుకాణం పెట్టినట్టు కూర్చుని తెరుపు తెరుస్తారా, పెట్టరు కదా. ఆయన అన్నాడు ఏమి ఎరగనట్టుగా, స్వాగతం ఓ మహాభాగాః ప్రియం కింకరవాణివః వ్రజస్యానామయం కచ్చిత్ బ్రూత ఆగమన కారణం. ఓ స్త్రీమూర్తులారా, మీ అందరికీ స్వాగతం. మీ అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కష్టపడి దాదాపు 10 మైళ్ళ దూరం కేకారణ్యంలో నడిచి ఇక్కడికి వచ్చారు. ఇంత దూరం నడిచి నా కోసం వచ్చిన మీకు కిం ప్రియంకరవాణి, ఏం చెయ్యాలో చెప్పండి, మీకు ఇష్టమైనది ఏం చేయమంటే చేస్తాను. అవును, వ్రజభూమిలో అందరూ బాగానే ఉన్నారు కదా, నేనంటే ఏదో కుర్రాణ్ణి, పిల్లవాణ్ణి, బాధ్యతలు లేనివాణ్ణి, కుటుంబ బంధాలు లేనివాణ్ణి, ఆవులే ప్రాణం అనుకున్నవాణ్ణి. ఒకవేళ నన్ను ఏదన్నా పావు కాటేసినా నాకు భయం లేదు, సింహాలు పులులు మింగినా భయం లేదు. అందుకే ఇలా అడవిలో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాను. ఏకో నారాయణ, నేను ఒక్కడే గనక, నిజంగా ఆయన ఒక్కడే నారాయణుడు, నేను ఒక్కడే పరబ్రహ్మ అని చెప్పకుండా చెప్పాడు ఆయన. కానీ మీరందరూ మాత్రం కుటుంబాలు విడిచి ఇక్కడికి రావడం అంత ధర్మమేనా? ఏషా రజని, ఇది రాత్రి, పైగా ఘోర రూప భయంకర రాత్రి. కారణం, ఈ పక్కనున్న జంతువులు మీకు కనపడుతున్నాయి, ఘోర సత్వ నిషేవిత, సింహాలు పులులు వంటి భయంకర క్రూర మృగములు ఇక్కడ తిరుగుతున్నాయి. మృగములు తిరుగుతున్న ప్రాంతంలో రాత్రి పూట రావడం అంటే అది కాళరాత్రే, భయంకర రాత్రే. ఇక మీరా స్త్రీలు, మీ అరికాళ్ళు సున్నితంగా ఉంటాయి, తామర పువ్వుల్లో ఉంటాయి, సుకుమారంగా ఉంటాయి. రవ్వంత ముళ్ళు దిగిందనుకోండి మీ కాళ్ళలోకి, 3 రోజులు కడదల్లేరు, కాళ్ళకు కట్లు కట్టుకోవాలి. దానికి తోడు ఏ క్రూర మృగాలు అరిస్తే భయము కలుగుతుంది, పాములు చూస్తే ఇంకా భీతి కలుగుతుంది. అటువంటి భీతి విడిచిపెట్టి నిర్భయతిగా నిర్భయంగా ఇంత దూరం ఎలా వచ్చారు? మీరు ఇక్కడికి వచ్చిన విషయం తెలియక మీ తల్లిదండ్రులు, భర్తలు, పిల్లలు, సోదరులు, మామలు, బంధువులు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ గురించేనా ఆలోచించారా? ఎక్కడో పరపురుషుడు కుర్రాడున్న చోటికి పరిగెత్తుకు వచ్చేయడం ఏంటి మురళీనాథం విని? అసలు రవ్వంత కూడా భయం లేదే మీకు అన్నాడు ఆయన. ఏ అద్భుతమైన అనువాదం చేశారండి పోతన గారు. మేలా మీకు భయంబు పుట్టదు గదా మీ మందకున్ సింహ శార్దూలానేకప ముఖ్యముల్ తిరిగెడిల్ దూరంబులే తెల్తురే దూరంబులే తెల్తురే ఏలా వచ్చి తిరి నిశా సమయమంది చోట వర్తిల్తురే చాలు జాలు లతాంగులార చనుడా సంప్రీతితో మందకున్. ఎందుకు వచ్చారు మీరు? ఇది అసలు మీకు ధర్మమేనా? మీకేం భయం లేదా? గుంపులుగా వచ్చి పడిపోయారు నా దగ్గరకు ఒకేసారి. పో, ఇన్ఫర్మేషన్ కూడా లేదు, పోను వస్తున్నామని వాట్సాప్లో మెసేజ్ అనే పెట్టలేదు, వచ్చి పడిపోయారు టకాటక. సింహాలు పులులు వంటి క్రూర మృగములు ఎన్ని తిరుగుతున్నాయి ఇక్కడ, ఎంత దూరం వస్తారా? కాస్త కొస్త దూరమా? ఇదేమన్నా పక్కన ఉన్నదా? గంటల గంటల ప్రయాణం చేయవలసిన చోటికి పరుగు పరుగున పావుగంట 20 నిమిషాల్లో వచ్చారు. ఒత్తప్పుడు పరిచయం అంటే అమ్మో 10 మైళ్ళే అంటారట. ఇప్పుడేమో 20 నిమిషాల్లో వచ్చారు. ఎలా వచ్చారు అసలు మీరు? ఈ రాత్రిపూట ఎవరైనా ఇలాగ ధైర్యంగా రావచ్చునా? చాలు చాలు, ఓ కోమల మూర్తులారా, ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి. మీరు వచ్చిన జాడ తెలియక మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు ఏమైపోతారు? మర్యాద విడిచిపెట్టి వెళ్ళారని మిమ్మల్ని అందరూ లోకం నిందించదా? నా శరీరం పరమ పవిత్రమైన యోగ శరీరం. ఈ శరీరం మోక్షం ఇచ్చే శరీరం. దీని మీద కాంక్షతో మీరు ఇక్కడికి రాకూడదు. వెళ్ళండి, వెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి మీ పిల్లల్ని పోషించండి. ఇది యమునా నదీ జల సమేధిత పాద పపల్లవ ప్రసూనదళ విరాజితంబగు వనంబు మనంబుల మేరదప్పెనో పొదడటు ఏడ్చు బిడ్డలకు పోయుడు పాలు విడుండు లేగలన్ మదవులకు నిజేశ్వరుల ముద్దియలార భజింపుడొప్పుగన్. ఆలస్యం చేయకండి, ఇక వెళ్ళి మీ ఇళ్ళకి చేరిపోండి. ఇది యమునా నదీ జలాల వల్ల బాగా పెరిగిన కేకారణ్యం. యమునా నదీ జలం ఎప్పుడూ ఒడ్డుకొచ్చి ఒడ్డు మీద ఉన్న చెట్లని బాగా పెంచుతోంది. కాబట్టి యమునా నదీ జల తరంగాల వల్ల బాగా దట్టంగా పెరిగిపోయిన భయంకరమైన అరణ్యం, అనేక మృగములతో కూడినటువంటిది. ఇటువంటి చోటకి మనస్సును నిగ్రహించుకుని రావడమే కష్టం. వచ్చినా ఒక క్షణం నిలబడలేం. మీరు తొందరపడి వచ్చారు, జరిగింది ఏదో జరిగింది, ఇక ఆలస్యం చేయకండి, వెంటనే తిరిగి వెళ్ళగడిపోండి. వెళ్ళి లేగదూడల్ని విడిచిపెడితే ఆవుల దగ్గరికి వెళ్ళవు పాలు తగ్గుతుంటాయి. ఎప్పుడు కట్టేసి ఉంటే వాటికి పాలు తాగే అవకాశం ఉండదు కదా. కాబట్టి ఆవులను అప్పుడప్పుడు విడిచిపెట్టాలి, దూడల్ని విడిచిపెట్టాలి. ఆవులనేమో మేతకు విడిచిపెట్టాలి, దూడలనేమో పాలు తాగడానికి విడిచిపెట్టాలి. విడువుడు లేగలను, లేగలను విడిచిపెట్టండి, అవి పాలు తాగుతాయి. వంటలు చేసి మీ వాళ్ళకి అన్నం పెట్టండి. మీ పిల్లలకి, ఏడ్చేటటువంటి పిల్లలకి పాలు పట్టండి. ఇందులో కొందరు బాలింతరాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పిల్లలకు పాలు పట్టండి. మీ భర్తల్ని సేవించండి. గోపికలారా, అనన్య ప్రేమ భక్తి ఉండాలి. ఆ భక్తి ఎక్కువయ్యి మీకు నాకు అపఖ్యాతి తేకూడదు. నా దగ్గర ఉన్నంత మాత్రం చేత ప్రేమ ఉన్నట్టు, దూరంగా ఉంటే లేకపోవడం కాదు. వెళ్ళండి అన్నాడు ఏమెరగనట్టుగా. పాపం గోపికలంతా వెలవెలబోయారు. గుండె ఆగినంత పని అయిపోయింది, కన్నీళ్లు కార్చారు. ఏం చెయ్యాలో తెలియలేదు. ఒక క్షణకాలం స్పృహ కోల్పోయినంత పని అయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం. ఇంత క్రూరంగా పలుకుతావా కృష్ణ అన్నారు అండి వాళ్ళ ఏకంగా. నృశంసము అంటే క్రూరత్వం. ఇంత క్రూరుడు అనుకోలేదు మేము నిన్ను. ఆడవాళ్ళం నిరంతరం నువ్వే దిక్కనుకుంటున్నాం. అటువంటి మమ్మల్ని ఇంత కష్టపడి అడవిలో నీకోసం వస్తే నీ నాదంతో మమ్మల్ని ఆకర్షించి ఇక్కడికి పిలిపించి పొమ్మంటావా? నువ్వెంత క్రూరుడివా? అకటా నమ్మితి మేము క్రూరుడన నిన్నర్హంబే. మా ఎండ్లలో సకల వ్యాప్తులడించి నీ పద సరోజాతంబులర్చింప వచ్చితిమి అన్నారు వాడు. క్రూరుడని నిన్ను అనలేం, కానీ నీ మాటలు క్రూరంగా ఉన్నాయి. నీ పాదపద్మాలని ఆశ్రయించటానికి ఇళ్లల్లో అందరినీ విడిచిపెట్టి వచ్చేసాం, మమ్మల్ని మేము మర్చిపోయాం. తీరా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమి ఎరగనట్టుగా వెనక్కి పొమ్మంటున్నావు, ధర్మం అంటున్నావు. ఆది పురుషుడైన నారాయణుడవు నీవని మాకు తెలుసు. దేవో యథా ఆది పురుష భజతే ముముక్షూన్. ముముక్షువులు అంటే మోక్షమును కోరుకునేవాళ్ళు. మోక్షం ఇచ్చుహు ముముక్షుహు. ఎప్పుడూ నాకు ముక్తి కావాలి అని కోరుకుంటే ముముక్షు అంటారు. మేమందరం ముముక్షువులం. ఎప్పుడూ మనస్సులో ముక్తే కావాలని కోరుకుంటున్నాం. భుక్తి కావాలని ఒక్కనాడు కూడా నిన్ను ఆశ్రయించలేదు మేము. అలాంటి ముముక్షువులను ఆది పురుషుడవు, ఆదినారాయణుడవు అని నారదాదుల చేత స్తుతింపబడే నీవు విడిచిపెట్టడం ధర్మమేన. ఇంకో మాట అన్నావు, ఏమని, పిల్లలున్నారు మీకు, భర్తలున్నారు కొందరికి, తండ్రులున్నారు కొందరికి, తల్లులున్నారు కొందరికి, గోవులున్నాయి దూడలున్నాయి అన్నారు. నువ్వు నిజంగా యశోద బిడ్డడవేనా, యశోద కొడుకువో కాదో నీకు తెలుసు మాకు తెలుసు. ఎంత మాట అన్నారండి వాళ్ళు, అక్కడే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నదో. నువ్వు యశోదాపుత్రుడివి కాదు, సర్వలోకాలలో వ్యాపించి ఉన్న అనాది పురుషుడివి, పరమాత్మవి. అది నీకు తెలుసు మాకు తెలుసు. మేం కూడా
ఇలా లౌకిక రూపంలో స్త్రీ రూపంలో ఉన్నా ఇది స్త్రీ రూపం కాదని, కేవలం భక్తితో నిన్ను భజించి ముక్తి పొందడానికి వచ్చామని మాకు తెలుసు. మేము మునులమని దేవతలమని మాకు తెలుసు. పరమేశ్వర, నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర సమస్త జంతు చేతో విదిత ఆత్మవు ఈశుడవు. నువ్వు యశోద కొడుకువి కాదు, అందరి ప్రాణం ఆత్మ నువ్వు. ఒకప్పుడు భూదేవికి బరువు ఎక్కువైపోతే ఆ బరువు తగ్గించమని బ్రహ్మ దగ్గర మొరపెట్టింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను వెంట పెట్టుకుని నీ దగ్గరకు వస్తే భూలోకంలో పాపాత్ముల్ని శిక్షించి, దుష్టుల్ని శిక్షించి, శిష్టుల్ని రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని, దానికోసం దేవతా స్త్రీలంతా గోపికలుగా పుట్టండని ఆజ్ఞాపించావు. నీ ఆజ్ఞ వల్ల భూలోకంలో పుట్టిన వాళ్ళం మేమందరం. మేమంతా జీవాత్మలం, నువ్వు పరమాత్మవి. జీవులకి పరమాత్ముడు ఒక్కడే దిక్కు, నదులకి సముద్రం దిక్కు, తామర పువ్వులకి సూర్యుడే దిక్కు, చకోర పక్షులకి చంద్రుడి వెన్నెలయ్యే ఆహారం, అలాగే మాకు కూడా నువ్వు ఒక్కడవే దిక్కు. ఇప్పుడు మా ఇళ్లలో ఉన్న భర్తలు నీవే, పిల్లలు నీవే, మేము నువ్వే, అత్తలు నీవే, స్త్రీలు నీవే, పురుషులు నీవే, నపుంసకులు నీవే, ఇక్కడున్న సకల జంతువులు అన్నీ నీవే, సకల ప్రాణులు నీవే. అందుకే శ్రీర్ యత్ పదాంబుజ రజశ్చకమే తులస్యా లబ్ధ్వాపి వక్షసి పదం కెల భృత్య దుష్టం. లక్ష్మీదేవి అందువల్ల నీ పాదాలు సేవిస్తోంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి నిత్యం లక్ష్మీ 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 అని లక్ష్మీదేవి కోసమే ఎదురు చూస్తాడు. లక్ష్మి కావాలని కోరుకొని వాడు ఒక్కడున్నాడేమో చూపించి ప్రపంచంలో అన్నారండి వాళ్ళు. నిజమే, మీరు కూడా ఆలోచించండి, మాకు లక్ష్మీదేవి వద్దు అని వాళ్ళు ఎవరన్నా ధైర్యం చేసి ఎత్తండి? అనలేరు. ఎందుకంటే లక్ష్మి అంటే సంపద, లక్ష్మి అంటే శాంతి, లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మే చివరికి మోక్షం ఇచ్చేది కూడా. అందుకే శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి అని రోజూ కొలుస్తున్నాం. ఆవిడే నీకు స్వచ్ఛతనిచ్చే లక్ష్మి. నీ మనశ్శుద్ధిగా ఉండాలంటే లక్ష్మి ఉండాలి, ముక్తి కావాలంటే మోక్షలక్ష్మి ఆవిడే ఇవ్వాలి, జయం కావాలంటే ఆవిడే ఇవ్వాలి, ఆరోగ్యం ఆవిడే ఇస్తుంది, సంతానం సంతాన లక్ష్మి, ధాన్యం అనే పేరుతో ధాన్యం ఇస్తున్న ధాన్యలక్ష్మి, అన్నీ ఆవిడే. కాబట్టి లక్ష్మి వద్దని ఎవరు అనరు. అందున కలియుగ ప్రాణులు తక్కిన లక్ష్మి వద్దు, క్యాష్ లక్ష్మి చాలనుకుంటారు. వాళ్ళకి డాష్ లక్ష్మి చాలు, ఇంకేం వద్దు. డబ్బు 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 డబ్బు, ఎంత వచ్చినా, ఎన్ని కట్టలున్నా, ఎన్ని కోట్లు దాచినా, ఇంకా 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 రావాలని పోగేసి 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 ఆ చివరికి కట్ల మీదే తగలబడి చేస్తారు. అంత కక్కుర్తి పడిపోతారట డబ్బు కోసమని. నిజంగానండి, అది నాకు తెలియకుండానే ఈ డబ్బు పిచ్చ పట్టేస్తుంది ఎంతవాడికైనా సరే. నేను చాలామందిని చూశాను, మొదట్లో తపస్సు చేయడానికి వచ్చి 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 కొంతకాలానికి తపస్సు పోయి డబ్బు మీదకి వెళ్ళిన వాళ్ళని ఎంతమంది చూడలేదు. అందుకే కౌపి అన్న సంరక్షణార్థం అయం పటాటోపహాను ఒక పెద్ద సామెత పుట్టిందనమాట. పాప ఒక ఆయన అడవిలో అన్నీ విడిచిపెట్టి ముక్తి కోసం గోచిగుడ్డ పెట్టుకు తపస్సు చేసేవాట. రెండే రెండు గోచిగుడ్లు ఆయనకి, అది అయితే పేచీ లేదు కనుక. ఇవాళ కట్టుకున్న గోచిగుడ్డ ఏమో మర్నాడు ఉతిగా ఆరేసుకుని, అది కూడా ఏ సబ్బు సర్ఫు లేకుండా, మళ్ళీ మర్నాడు ఇంకో గుడ్డ కట్టుకునేవాడు. ఆరేసింది ఒకరోజు, ఆరేయడానికి ఉన్నదాన్నేమో కట్టుకునేవాడు అన్నమాట. ఈ విధంగా రెండు గుడ్డలతో కాలక్షేపం చేసి కొంతకాలం తపస్సు చేశాడు. ఆయన ఆశ్రమం దగ్గరికి ఎలకలు వచ్చాయి, ఈ గోచిగుడ్డ కొట్టేసేయట. దాంతో ఆయనకు పేచీ వచ్చింది. ఎందుకని, ఒక గోచిగుడ్డ ఆరేసాక కట్టుకోవడానికి ఇంకోటి రెడీగా ఉండాలి కదా. ఎప్పుడు ఆరేసినా కష్టపడి ఎక్కడో యాచించి తెచ్చుకున్న గుడ్డల్ని ఎలకలు కొడుతున్నాయి. అడవి కదా అది, అడవి అంటారేంటి, మనం మన ఇళ్లలోకే చేరిపోతున్నాయి, అడవి సంగతి ఏముంది. కాబట్టి ఏమైపోయిందనమాట, ఈ ఎలకల నుంచి నా గోచిగుడ్డ ఎలా రక్షించుకోవాలనుకున్నాడు బాబు మీన. ఆ పక్కన ఇంకో ఆశ్రమంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ ఎలకల బాధ పోవాలంటే పిల్లు ఉంటే ఎలకలు పోతాయన్నట్ట. వెంటనే వెళ్ళి ఏం చేశాడనమాట, ఇలాంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏమండి ఏమండి, నాకు ఒక పిల్లిని దానం చేయండి అన్నట్ట. వీడెవడ పిచ్చాడు ఉన్నాడు, ఎవడన్నా గోవు దానం చేయండి అంటాడు, లేకపోతే బట్టలు దానం చేయండి అంటాడు, వీడు పిల్లి దానం అడిగాడు అనుకుని నా సొమ్మేం పోయిందని పిల్లి దానం ఇచ్చాడు ఆయన. ఈ మాధ్యాలని తెచ్చుకున్నాడు. ఈ పిల్లేమో ఎలకల్ని బెదిరిస్తోంది. గోచిగుడ్డకి పేచీ లేకుండా ఉంది, కానీ ఇప్పుడు ఈయన కొత్త పేచీ వచ్చింది. ఇది అస్తమాట ఆకలితో మ్యావ్ మ్యావ్ అనేది. ఈయనంటే ఏదో పండు తింటాడు, పిల్లి ఉత్తి పళ్ళు తినదు, దానికి మాంసం కావాలి, పాలు కావాలి. మాంసం ఎలాగో ఈయన పెట్టలేడు, ఈ పిల్లిని పోషించకపోతే చచ్చిపోయేటట్టుంది, పిల్లిని చంపిన పాప వస్తుంది అనుకుని మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన పిల్లి ఇచ్చిన ఆయన్ని మళ్ళీ గోవు అడిగితే బాగుండదు కదా, అందుకని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏమండి ఆ పిల్లి ఒకటి నా దగ్గర ఎడిసిందండి, దాన్ని పోషించాలండి, దానికోసం ఒక ఆవు దూడ ఇవ్వండి అంటే పాపం ఆయన రిటైర్డ్ హెచ్ఎంటి పాపం ఏదో కొంత డబ్బు దాచుకున్నాడు ఏ చిట్ ఫండ్లో వేయకుండా, దాంతో ఒక ఆవు దూడ కొని దానం ఇచ్చాడు. ఈ ఆవు దూడ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ ఆవు దూడని ఎలా పోషిస్తాడు? ఈయనకి వచ్చు ఆవు దూడ పోషించడం, దానికి మళ్ళీ గోశాల కట్టాలి. హరిగారు అయితే ఏదో ఉండవాడు పెడతాడు, ఈయన ఏం చేస్తాడు? అందుకని ఏం చేశాడు, ఆవుకి గడ్డేయడం, దూడని దానికి విడవడం, పాలు పెతకడం, ఈ మార్జాలానికి పిల్లికి పోయటం ఇవన్నీ చేయడం కోసం మళ్ళీ ఏం చేశాడు, ఇంకొక ఆయన దగ్గరికి వచ్చాడు. ఒక పనివాడిని పంపండి అన్నాడు. పనివాడు ఉట్టిన వస్తాడా ఆయన, వాడికి జీతం ఇవ్వాలి నెల 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 జీతం ఇవ్వకపోతే ఉండరు, అసలు జీతం ఇస్తేనే సక్రమంగా పనిచేయరు, వాడి జీతం లేకుండా ఎవడు చేస్తాడనగా మళ్ళీ జీతం కోసం ఏం చేశాడు, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎఫ్డి వేసేట బ్యాంకులో. ఇప్పుడు ఈ ఎఫ్డి వేసినప్పుడు నెల నెల దాని మీద ఇంట్రెస్ట్ వస్తుందిగా వడ్డీ, అది వసూలు చేయడానికి బ్యాంకు పాస్బుక్కి ఇంటర్నెట్ బ్యాంకుకి మళ్ళీ ఇంకో అసిస్టెంట్ అవసరం అయ్యాడు. ఇంకో అసిస్టెంట్ను ఉద్యోగంలో వేసుకుంటే ఇంకా డబ్బులు పెరిగాయి, డబ్బులు ఖర్చు పెరుగుతోంది. అందుకని ఇక్కడ జ్యోతిషము చెప్పబడును లేకపోతే పురాణము చెప్పబడును, ముహూర్తములు పెట్టబడును, డబ్బులు సంపాదించబడును అని మళ్ళీ పెట్టుకున్నాడు. చివరికి అడివంతా ఆశ్రమం అయిపోయింది, బ్యాంక్ అకౌంట్లు పెరిగిపోయాయి, దానికి ఆడిటింగ్ పెరిగిపోయింది, చివరికి అడివంతా కంపయింది, తపస్సు పోయింది, గోచిగొడ్లు పోయాయి. 4 రోజులు ఈ జనం వచ్చేసరికి ఈయన కూడా గోచిగొడ్లు ఏం బాగుంటాయని మంచి పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు. వచ్చిన వాడు తిన్నగా ఉంటారు కదా, ఒకడేమో పాలకోవా, ఒకడు లడ్డు, ఒకడేమో దద్దోజనం, దీంతోపాటు మధ్య మధ్యలో పలావులు కూడా తేవడం మొదలెట్టారు, ఫ్రైడ్ రైస్ కూడా. ఇక మొత్తం అంతా పోయింది తపస్సు. ఫ్రైడ్ రైస్ తింటూ హాయిగా ఇంట్లో కూర్చున్నాడు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది, వచ్చి ఏమండి మా ఆయన పోయాడండి, మా ఆయన పోయాక నాకు ఎవరు దిక్కు లేకుండా ఉన్నారు, మీ చేత ఏదైనా భాగవత సప్తాహం చేయించుకుంటాను, నన్ను పెళ్లి చేసుకోండి అది. దాంతో దాని పొట్టులో పడి వీడు పెళ్లిలోకి వెళ్ళాడు. చివరికి గృహస్థాశ్రమంలో చేరి ఈ పిల్లల్ని ఈ చెత్తని పోషించడానికి అలా 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 పెంచుకుని చివరికి సర్వభ్రష్టోభిజాయతే సర్వనాశనం అయిపోయట. అక్కడ చెప్పిన గొప్ప అద్భుతమైన సూత్రం అండి, నేనేదో మామూలుగా చెప్పట్లా, ఆవేదనతో చెబుతున్నమాట. ఎంత గొప్పవాళ్ళు ఎలా పాడైపోతారో తెలుసుకోండి. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ. ఒక్క గోచిగుడ్డ రక్షించుకోవడానికి చివరికి ఇంత పటాటోపం వచ్చి ఒక సన్యాసి ఉత్త సన్యాసి అయిపోయాడు. ఎంత విచిత్రం ఇది. కాబట్టి జీవులు ఎప్పుడూ కూడా తెలియకుండానే డబ్బు వ్యామోహంలో పడిపోతారు. లక్ష్మి వద్దు అనరు, ఆ లక్ష్మీ వ్యామోహంలో పడి సాధువులు, మేధావులు, సన్యాసులు వీళ్లే భ్రష్టులు అవుతారు. అందరూ నిత్యం లక్ష్మి 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 అని లక్ష్మి వెంట పడుతూనే ఉంటారు. కానీ ఆ లక్ష్మి నీ వక్షస్థలం మీద ఉండి కూడా, నీ భార్య అయి కూడా పదంకెల భృత్య దుష్టం ఎప్పుడు నీ పాదాలు పట్టుకుని ఆశ్రయిస్తుంది. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద హాయిగా ఉండొచ్చు కదా, ఆయనకి ఇల్లాలు కదా, పక్కన ఉండొచ్చు కదా, కాదట. సమస్త లోకములు ఆశ్రయించుకునే నేను నా స్వామి పాదాలు పట్టుకుంటేనే శాంతిగా ఉంటానని ఎప్పుడు పాదపద్మములను ఆశ్రయిస్తుంది. కంటి చూపుతో లోకములను అనుగ్రహించే లక్ష్మి నిత్యం నీ పాదాలను పట్టుకుందంటేనే నీ పాదాలు ఎంత గొప్పవో తెలిసింది. ఏ ఆ లక్ష్మీదేవికి ఇచ్చిన పాదాలు మాకివ్వవా, మోక్షలక్ష్మిని మాకివ్వవా అని ఎంత గొప్పగా అడిగారండి వాళ్ళు. అసలు వాళ్ళు నువ్వు అడవిలో పగటిపూట తిరుగుతూ ఉంటే కంటి మీద రెప్ప వెయ్యలేక వెయ్యకపోతే కుదరక నీకోసం సాయంత్రం దాకా ఎదురు చూసాం. తేరా సాయంత్రం రాగానే నిన్ను చూద్దామంటే ఈ దిక్కుమాల బ్రహ్మదేవుడు కంటికి రెప్పలు పెట్టాడు. చీటికి మటికి నువ్వు వచ్చినప్పుడే రెప్పలు పడిపోతూ ఉంటాయి. ఆ రెప్పలు పడిపోవడం వల్ల నిన్ను చూడలేక బాధపడుతున్నావు. అలా చూడలేక ఎన్నిసార్లు బాధపడ్డామో నీకేమి తెలుసు నాయన, ఇప్పుడు అడవికి వచ్చి నీ సేవ చేసుకుందామంటే నిర్దయగా పొమ్మంటున్నావు. అందుకే మేము ఈ జన్మలోని ముక్తి పొందడానికి ప్రాప్త విసృజ్య వసతి త్వత్ ఉపాసనాశాఖ, నిన్ను ఉపాసించాలనే ఆశతో అన్నీ విడిచిక్కడికి వచ్చాం. నీ సుందర శరీరం, నీ పాదాలు, నీ వాక్కులు, నీ గానం, నీ ముంగురులు సమస్తం వేదస్వరూపాలు. అటువంటి వాటిని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు. నువ్వు సామాన్యమైన మానవుడు అయితే నువ్వన్నట్టుగా వావి వరస ఉంటావు, అన్నీ నువ్వే కదా. మా ప్రాణం, మా అవయవాలు, మాతో పాటు బంధువులు, ఈ భూమి, ఈ సమస్త లోకాలు, లోకాల్లో ఉన్న ప్రాణులు సర్వము నీవే, నీవు కానిది ఏదీ లేదు అనగా అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. ఈ జ్ఞానం మీకుందా లేదా? కేవలం కామంతో వచ్చారా, జ్ఞానంతో వచ్చారో పరీక్షించడానికి ఇలా అన్నాను. నేను సర్వాంతర్యామినని, స్త్రీ పురుష నపుంసక భేదం లేనివాడినని, ప్రాణస్వరూపుడినని కనిపెట్టారు. ప్రాణములు శరీరంలో ఉంటాయి, శరీరం బయట ఉంటాయి కనుక ఇప్పుడు నా దగ్గరికి మీరు రావడం వల్ల మీకు ఏ దోషమో ఉండదు, మీరు కాముకులు కాదు, ఈ విషయం నాకు తెలిసింది అని వారితో పాటు కాసేపు పాటలు పాడాడు, వారితో నృత్యం చేశాడు. వాళ్ళల్లో ఒకళ్ళు వచ్చి ఏం చేశారు, పాదాలు ఒత్తారు, ఒకరేమో అందమైనటువంటి పాటలు పాడారు, కొందరు తల దువ్వారు, కొందరు ఫలాలు ఇచ్చారు, కొంతమంది మెడలో తులసి మాలలు వేశారు. ఇలా అందరూ వారికి తోచినట్టుగా సేవ చేశారు. సేవ చేస్తూ ఉండగా ఒక ఆవిడ, చూశారా నేను ఎంత గొప్పదాన్నో, అందరూ ఆయన కోసం ఎదురు చూస్తారు, నేను ఆయనకి పాదాలు ఒత్తుతున్నాను, పాద సేవ చేయడానికి ఆయన నన్ను పిలిచాడు, ఏమనుకుంటున్నారు నాకంటే గొప్ప లేరు, నాకంటే గొప్పవాళ్ళు లేరు అంది. ఇంకొక ఆవిడ అంది, నువ్వు పాదసేవగా చేశాను ఈ మహానికి, నేను ఏకంగా మెడలో తులసీమాల మల్లెమాల వేశాను తెలుసా, నా మాలే వేసుకుంటాడంది. ఇంకొక ఆవిడంది, మీ ముఖానికి మాలే వేశారు, నేను ఆయన్ని కౌగిలించుకోగలిగాను, నేను ఇంకా గొప్పదాన్ని అంది. ఇంకొక ఆవిడంది, నేను పండు పెట్టాను, నేను పెట్టిన పండే తిన్నాడంది. ఇలా ఎవరికి వాళ్ళు రవ్వంత అహంకారం చేశారు. దానికి గురుద్రోహం అని పేరట. మంత్రశాస్త్రం కఠోర నియమని చెప్పింది. గురు శిష్యుల యొక్క బంధంలో గురువుగారికి నువ్వు రూపాయి ఇస్తే బయట ఎక్కడ చెప్పకూడదట. నేను 2000 సంవత్సరంలో పద్మాకరి గారికి రూపాయి పావల ఇచ్చా, 2000 సంవత్సరంలో రూపాయి పావల, ఇప్పటిదాకా 22 ఏళ్ళు చెబుతూనే ఉంటారు కొందరు. అసలు ఎవడడిగాడు నిన్ను ఎందుకు ఇచ్చావు, ఇచ్చిన తర్వాత రోజుకోసారి రూపాయి ఇచ్చాను రూపాయి. కొంతమంది అలాగే అంటారండి, మీకు తెలియదు ఆశ్చర్యం, ఉపన్యాసం అయిపోయాక కనపడి నేను గుర్తున్నానా అంటారన్నమాట. ఎవరండి మీరంటే, అదేంటండి అలా మర్చిపోతారు మీరు, మీరు 1986 అర్ధవరంలో ఉపన్యాసం చెప్పినట్టు అప్పుడు నేను అక్కడికి వచ్చాను, మీకు అరటిపండు పెట్టలా, ఆ అరటిపండు దానం ఇచ్చింది నేనే. 1986 అరటిపండు ఇచ్చారట. ఏం గుర్తుంటుంది, అరటిపండే గుర్తులేదు, ఇంకా అరటిపండు తిన్నవాడికి ఏం గుర్తుంటుంది, ఎంత విచిత్రంగా ఉంటాయో కొన్ని అనమాట, అలాగే ఉంటాయి విచిత్రమైన ప్రాణులు. సరే, ఇదొక అమాయకత్వం. ఇలా చేసినవి గుర్తుపెట్టుకోకూడదట. ఏది గురువులకు చేసిన సేవ, నేను పాదాలు ఒత్తా మైకిచ్చి అందరికీ చెప్పమనండి వెళ్ళి, నేను కాశీ వెళ్ళా గురువుగారికి పాదసేవ చేశా, లేకపోతే మైసూరు వెళ్ళా గురువుగారికి పాదసేవ చేశా. అసలు ఎవడన్నా అసలు చెప్పుకుంటాడా, పిచ్చాడైనా చెప్తాడా, లేకపోతే పంచెలు పెట్టాను, కండువా ఇచ్చాను, అప్పుడెప్పుడో నేను చకోడీలు పెట్టాను, పకోడీ పెట్టాను, ఆయన తినే ఉంటారు. ఇలా విచిత్రంగా చేసినవే పదే పదే చెబుతారు, అది పరమదోషమట. రహస్యము అంటారు, రహస్యాతి రహస్యత్వాత్ అని మంత్రాల గురించి ఎందుకు చెప్పారంటే, మంత్రం ఇచ్చినప్పుడు గురువుగారు ఏ మంత్రం ఇచ్చారో చెప్పకూడదు, ఆ తర్వాత గురువుగారికి నువ్వు ఏ దక్షిణ ఇచ్చావో చెప్పకూడదు, ములక్కాళ్ళు ఇచ్చాను, వంకాయలు ఇచ్చాను ఇలాంటివి ఎప్పుడు చెప్పకూడదు, పంచలు ఇచ్చానని చెప్పకూడదు. భక్తితో మంత్ర అనుష్ఠానం చెయ్యి నీకు ఇష్టమైతే, లేకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, నిన్ను అసలు ఎవడు పొందమన్నాడు మంత్రోపదేశం, పొందిన తర్వాత దక్షిణ ఎవరెమ్మన్నారు, ఆయన ఏమైనా బోర్డెట్టుకుని ఇక్కడ మంత్రోపదేశం చేయబడును మీరు రండి నాకు దక్షిణ ఇవ్వండి అన్నాడా. నీకేదో కష్టముండో ముక్తి కోసము ఆశ్రయించినప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పరదు. ఇప్పటికి కూడా కొంతమంది ఏ పారితోషికం ఇచ్చారో రెండో గంటడికి తెలియకుండా ఇస్తారు కవర్లో పెట్టి, కారణం అదే 10 సార్లు అనౌన్స్ చేయకూడదు, ఇలా తీసి అనమాట, జేబులోంచి తీసి టిక్ టిక్ అని కొట్టి, ఇంత చేసేది రూపాయి బిళ్ళ, లేదో రూపాయి కాగితం, రూపాయి కాగితాలు ఈ మధ్య నేను పోయేయాలండి, ఏ పోని చచ్చి చెడు ఇప్పుడు ఈ కలియుగంలో 10 రూపాయలు ఇప్పుడు ఏం విలువ, అటువంటిది కొట్టి కొత్త నోట్ అండం. ఇవి ఎంత ప్రమాదమో కృష్ణుడు మనకి చెప్పకుండా చెప్పాడు. దురభిమానం అన్నాడండి దాన్ని, తాసాం తత్సౌభగం మదం. శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాం, ఆయన మనం లేనిదే ఉండలేడు, ఆయనకి సేవ చేస్తున్నాం మేమే అనే ఒక మదమును పొందట. వ్యాసుడు చెప్పిన పదం మదం అన్నాడు. అది అంటే గురువుకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఈ విధంగా స్వీకరించాడు, మనకి మంత్రం ఇచ్చాడు, లేకపోతే మనం ఇచ్చింది పుచ్చుకున్నాడు, మనం ఇచ్చింది కట్టుకున్నాడు అనే అహంకారానికి మదం అని పేరు. అది వస్తే ఆ క్షణమే భ్రష్టుడైపోతాట. ఓహో అనుకున్నాడు, ఆయన ఈ శ్లోకం 5-6 సార్లు చదువుకునేవాడు అనమాట. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాడిని. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గర రహస్యంగా అక్కడ పెట్టేసి కిక్కులు మనకుండా వచ్చి నా చేత ఇప్పించుకున్నావు ఈ విధంగా, ఈ దక్షిణ ఇచ్చే భాగ్యం నాకు కలిగించావు పరమాత్మ అనుకోవాలట. తాసాం తత్సౌభగ మదం వీక్ష్య మానంచ కేశవ ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత. 2 పదాలు వాడారు. శ్రీకృష్ణుడు అనుగ్రహం పొందడం వల్ల మదం కలిగింది, రెండవది మానం అంటే గర్వం కలిగింది. ఈ గొప్పవాళ్ళం అనుకునే మదము గర్వము తొలగించాలి, వీళ్ళని అనుగ్రహించాలనుకున్నాడు ఆయన. అందుకే ప్రసాదాయ అంటే వారిని అనుగ్రహించడం కోసమే, వారిని బాగు చేయడానికి ఒక్క ముట్టిగా ముట్టాలనుకుని టక్కన మాయమైపోయాడు ఆయన. అప్పటిదాకా ఆకాశంలో వెలుగుతున్న చంద్రుడి కంటే ఈ గోపాలచంద్రుడే ధగ ధగ వెలిగిపోతూ కనిపించాడు. ఇప్పుడు ఆయన మాయమైపోవడంతో అమావాస్య నాటి కటిక చీకటి వంటి వాతావరణం ఆ ప్రాంతంలో ఏర్పడింది. గోపికలందరికీ మతిపోయింది, కళ్ళు బయర్లు గమ్మాయి, ఎవరికి ఏమీ కనపడలేదు, స్వామివారు కనపడలేదు. ఆయన దగ్గర పిచ్చివేషాలు ఇస్తూ ఊరుకుంటాడు, ఎంత జ్ఞానం ఉంటే మాత్రం, మాకు జ్ఞానం ఉందని అహంకరించి మాట్లాడకూడని మాటలు మాట్లాడితే ఇదే స్థితి వస్తుంది. అందుకని ఎంత ఎక్కువ చనువు పెరిగితే అంత జాగ్రత్తగా గురువు దగ్గర ఉండాలి. దానికి ఉదాహరణే మన శంకరాచార్యులు వారి శిష్యులు. పద్మపాదుని తీసుకోండి, సనందనాథులు అందరినీ తీసుకోండి, వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు మహాత్ములు, ఒక్కనాడు గురువుగారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, లేనిపోని పిచ్చి పిచ్చి పుకార్లు పుట్టించలేదు, ఒక్కనాడు ఆయనకి మేము సేవ చేస్తున్నాం అనుకోలేదు. మా గురువుగారి దగ్గర ఉండడం మా భాగ్యం అనుకున్నారు వారు. నిరహంకారం, నిరస్తపాపం, ఏమాత్రం అభిమానం లేకపోవటం, ఇది ఉత్తమ శిష్య లక్షణం. ఇప్పుడు ఆయన మాయమైపోయాడుగా. ఇంకా గజరాజు మడుగులు మొసలి నోట్లో పడినప్పుడు ఆడ ఏనుగులు ఎలా ఏడ్చారో తెలియదు కానీ అంతలా ఏడ్చారు వీళ్ళు. గత్యానురాగస్మిత విభ్రమేక్షితై మనోరమాలాప విహార విభ్రమై ఆక్షిప్త చిత్తాః ప్రమదా రమాపతేః తాస్తా విచేష్టా జగృహుస్తదాత్మికాః. శ్రీకృష్ణుడు కనపడకపోవడంతో ఆయన నడకను గుర్తుకు చేసుకున్నారు. ఎంత చక్కగా నడిచాడు కృష్ణుడు, చూడ్డానికి చిన్న పిల్లవాళ్లే కనపడతాడు కానీ సర్వాంతర్యామి అయిన పరమాత్మని భావించి వచ్చామే, అటువంటి ఆయన హఠాత్తుగా ఎందుకు అదృశ్యమైపోయాడు? ఆ ప్రేమతో కూడిన చూపులు మర్చిపోగలమా? ఆయన మాటలు మధురం, సంగీతధ్వనులు, ఆయన కనుబొమ్మలు మన్మధుని విల్లులో ఉంటాయి. ఆ పరమాత్ముడు ఇప్పుడు లేకపోతే మనం ఎలా బతకగలుగుతాం? ఆకాశంలో హఠాత్తుగా చంద్రుడు అదృశ్యమైపోతే ఎలా అయితే అదంతా మలినమై నల్లగా అయిపోతుందో, ఈ వనం అంతా నల్లబడిపోయింది, చీకటి అయిపోయింది, మన కళ్ళు గుడ్డివైపోయాయి, మన శరీరాలు కంపించిపోతున్నాయి అని ఏడవడం మొదలుపెట్టారు. పిచ్చి పట్టినట్టు అయిపోయింది వాళ్ళకి. ఏడి కృష్ణుడు, ఏడి కృష్ణుడు అని తెగ వెతికేశారు అడవంతా. పొలంలో పాములున్నా పట్టించుకోకుండా అక్కడ కూడా కెలుకుంటున్నారట. కృష్ణానుగ్రహం ఉంది కాబట్టి ఆ పాముల్ని పట్టుకున్నా అవేం చేయలేదు, కానీ ఓ మాదిరివాడైతే ఆ పాముల దెబ్బలకి ఏమైపోతారు? పొదలు ఊపారు, చెట్లు వెతికారు, కాగడాలు వెలిగించుకుని వెతకడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి కనిపించిన చెట్టు దగ్గరకల్లా వెళ్ళి పుట్ట దగ్గరకల్లా వెళ్ళి అడిగారట. కచ్చిత్ కురవక అశోక నాగ పున్నాగ చంపకాహ. అశోక వృక్షమా, నాగవృక్షమా, పున్నాగ వృక్షమా, ఓ సంపంగి చెట్ట, ఏడి బలరామానుజుడు కృష్ణుడు అని ఒక ఆవిడన్నది. కచ్చి తులసి కళ్యాణి గోవింద చరణప్రియే. తులసి, నీవు గోవిందునికి ఎంతో ఇష్టురాలివి, రోజు ఆయన పాదాలను ఆశ్రయించుకుంటావు, అటువంటి నువ్వు ఇవాళ కృష్ణుడు కనపడకపోతే ఏం చేస్తున్నావు, ఆ కృష్ణుడిని పట్టుకుని తీసుకురాలేవా అని ఒక ఆవిడన్నది. అదే పోతన గారు భాగవతంలో నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడి మోమువాడొకడు నవ్వురాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచనో మల్లియలారా, ఓ మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదం మా చెప్పరే. అంగజునైనజూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్ము అంగజు పువ్వు దూపులకు నగ్గము చేసి లవంగ లొంగ నారంగములార మీ కడకురాడు గదా దయనున్న చెప్పరే. శ్రీకృష్ణుడు నల్లనివాడు, నల్లని మేఘం వంటి ఆకారం కలిగిన మాకృష్ణుడు మీ దగ్గరకు వచ్చాడా? ఆయన తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగిన వాడు. ఆయన కళ్ళల్లోంచి కరుణారసం తుణికిసలాడుతుంది, అందరి మీద కరుణరసం వెదజల్లుతాడు. మధురంగా వేణువును ఊదుతాడు అటువంటి కృష్ణుడు. నెమలిపించాన్ని జుట్టుముడిలో బిగించి సుకుమారమైన జుట్టుతో కనిపించేవాడు. నిజంగా ఆయన జుట్టే అందం, ఆ జుట్టులో వెళ్ళి నెమలిపించం ఇంకా అందం. అటువంటి నెమలిపించం కట్టుకున్నటువంటి వాడు. ఓ మల్లె పువ్వుల్లారా, మొల్లల్లారా, మీ పొదల దగ్గర ఉంటే చెప్పరా అని మల్లె పొదలను అడిగారట. అసలు నిజానికి మల్లె చెట్లు మాట్లాడతాయా, మొల్ల చెట్లు మాట్లాడతాయా? అయినా ప్రేమ వల్ల కృష్ణుడి కోసం వెతుకుతున్న వాళ్ళకి ఇది పుట్ట గుట్ట చెట్ట ఇవి మాట్లాడగలవా లేవా అనేటటువంటి జ్ఞానం విచక్షణ పోయిందిట. అందుకని ఓ మల్లె మొక్క ఏడు మా కృష్ణుడు, ఆయన ఎలా ఉంటాడా? నల్లగా ఉంటాడు, చక్కగా వేణు ఊదుతాడు, నెమలిపించం ధరించాడు, కరుణాస్వరూపుడు ఏడి. ఓ నారింజ చెట్ట, ఎక్కడ నారింజ చెట్టు దగ్గర కూడా వెళ్ళారండి వాళ్ళు. లవంగము లవంగాల పొదను అడిగారు, లొంగాలని మాదీ ఫలాలను అడిగారు. నారంగం అంటే నారింజ అనమాట, నారింజ చెట్ట. కృష్ణుడు ఏమన్నా మీ దగ్గర దాక్కున్నాడా? అయినా ఇంతంత ముళ్ళు ఉంటాయి నారింజ చెట్టుకి, ఈ ముళ్ళ చెట్టు మీద ఆయన ఉంటాడు, అయినా ముళ్ళుతో పడవడం ఆయనకు అలవాటే, కాబట్టి ముళ్ళలో కూడా ఉంటాడేమో అని ఒకసారి ఒక ఆవిడ అన్నది. ఓ మద్ది చెట్ట నీ దగ్గర ఉన్నాడా? కురవక వృక్షమా నీ దగ్గర ఉన్నాడా? పున్నాక వృక్షమా నీ దగ్గర ఉన్నాడా? మంకిన చెట్ట నీ దగ్గర ఉన్నాడా? కడిమి చెట్ట, నువ్వంటే కృష్ణుడికి ఇష్టం, కృష్ణుడికి నువ్వంటే ఇష్టం, నీ పువ్వుల్లో కానీ ఆకుల్లో కానీ దాక్కోలేదు కదా. ఓ నేరేడు చెట్టు నీ దగ్గరైనా ఉన్నాడా? తిలక వృక్షమా, పొడుగ్గా కస్తూరి తిలకం ధరించేటటువంటి కృష్ణుడి దగ్గరకు వచ్చాడా? బొట్టుకు చెట్టు అని ఓ చెట్టు ఉంటుంది, దాన్ని తిలక వృక్షం అంటారన్నమాట. దాని దగ్గరకు వెళ్ళి తిలకం పెట్టుకునే కృష్ణుడేడి అని అడిగారట. చెట్లని పుట్టల్ని గడ్డి పరకల్ని యమునా తీరాన్ని ఆకులని అన్నిటినీ అడిగి అడిగి ఎక్కడ కృష్ణుడి జాడ కనపడకపోతే ఏడుస్తూ ఇప్పుడు భూమి మీద పడి ఆ భూమి మీద ఉన్న మట్టి ఒంటికి పూసుకున్నారు. భూదేవి నువ్వెంత అదృష్టవంతురాలివమ్మ, నీకున్న అదృష్టం ఎవరికున్నది? భూమాత. ఎందుకని? ఎప్పుడు కృష్ణుడు నిన్ను రక్షించడానికి అవతరిస్తూనే ఉంటాడు. కింతే కృతం క్షితితపో బత కేశవాంఘ్రి స్పరిశోత్సనోత్పులకితాంగరుహై విభాసి అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా అహో వరాహ వపుషః పరిరంభణేన. అమ్మా భూదేవి, నువ్వు పూర్వజన్మలో ఏం తపస్సు చేసి ఇలా భూమిగా పుట్టావో ఆ రహస్యం మాకు చెబితే మేం కూడా తపస్సు చేసి నీలాగే కృష్ణుడి అనుగ్రహం పొందుతాం. ఎందుకని? వరాహ వపుష, వరాహ రూపంలో వరాహ అవతారంలో నిన్ను రెండు చేతులతో కౌగలించుకుని సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చి తన కోరల మీద నిలబెట్టాడు. అంటే కిటి రూపంలో వరాహ రూపంలో భార్యని చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు? వామన అవతారం ఎత్తాడు. వామనావతారంలో ఒక్క కాలితో నిన్ను కొలిచాడు. వామనావతారంలో ఒక పాదంతో భూమి అంతా ఆక్రమించాడుగా, అందుకని అప్పుడు తన పాద చిహ్నం నీ మీద ఉంచి తన కాలితో మొత్తం నిన్ను కొలిచాడు. ఒక అవతారంలో కౌగిలించుకున్నాడు, ఒక అవతారంలో కొలిచాడు, ఇప్పుడు కృష్ణావతారంలో నీ మీద నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు. ఈ బృందావనంలో సంచరిస్తూ ఎన్ని పాదముద్రలు పెట్టాడు, ఎన్నిసార్లు నీ దగ్గర పాటలు పాడుతున్నాడు, ఎన్నేళ్లుగా నిన్ను ఆనంద పెడుతున్నాడు. ఈ భాగ్యం నీకు ఎలా వచ్చింది? దీన్నే పోతర్ గారు అనువాదం చేస్తూ, కిటియై కౌగిట చేర్చను వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుండై ఇట పదచిహ్నములిడే క్రిందటి బామున ఏమినోచితం మధరిత్రి. వరాహ రూపంలో కౌగలించుకున్నాడు, వామన రూపంలో నిన్ను కొలిచాడు, ఇప్పుడు కృష్ణ రూపంలో నీ మీద తన పాదముద్రలు ఉంచాడు. క్రిందటి బామున అంటే పూర్వజన్మలో ఏమి నోచితమ్మ ధరిత్రి, ఓ భూదేవి నువ్వు ఏమి నోము నోచుకున్నావు, ఏదో ఒక నోము నోచి ఉండకపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఎంతలా నిన్ను అనుగ్రహించడు. వేల సంవత్సరములు తపస్సు చేసిన ఋషులు కూడా నీ అరికాలి కింద ఉన్న దుమ్ము కళ్ళతో చూడలేకపోయారట. అటువంటిది ఆయన నీ దుమ్ములో తిరుగుతూ ఆ దుమ్ము మా అందరికీ ప్రసాదిస్తున్నాడంటే నువ్వు దుమ్ము కొట్టుకుపోయిందని కాదు, ఆయన దగ్గర ఉన్న సర్వశక్తులు స్వీకరించిన మహాత్మురాలివి. దీని వెనక ఏదో తపస్సు ఉన్నది, పూర్వజన్మ సుకృతం ఉన్నది. ఆ సుకృతం ఏమిటో మాకు చెబితే మేము కూడా తపస్సు చేసి ఆయన్ని పొందడానికి ప్రయత్నిస్తాం అని కొందరు అన్నారు. ఇలా అనుకుంటూ ఉంటే అక్కడ ఇంకో తమాషా జరిగింది. అక్కడ కృష్ణుడు నడిచి వెళుతున్న కాళిముద్రలు కనబడ్డాయి. ఓ, కృష్ణుడు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళినట్టున్నాడు, ఇదిగో కృష్ణుడి పాదముద్రలు. శ్రీకృష్ణుడి అరికాలిలో శంఖం, చక్రం, గద, పద్మం, అంకుశం ఇటువంటి శుభచిహ్నాలు ఉంటాయి. ఈ ఇసుకలో, ఈ బృందావనంలో, ఈ నేల మీద అడవిలో కృష్ణుడు నడిచినట్టుగా మనకి ఎలా తెలుస్తోంది? కృష్ణుడి పాదముద్రలను బట్టి. ఈ ముద్రలన్నీ శ్రీకృష్ణుడివే. ఇదిగో శంఖం, ఇదిగో చక్రం, కాబట్టి కృష్ణుడు ఇలా నడిచాడు అని ఒక ఆవిడనగా ఇంకొక ఆవిడంది, కృష్ణుడు రెండు కాళ్ళ గుర్తులు పక్కన ఇంకో ఆడవాళ్ల కాళ్ళ గుర్తులు కనపడుతున్నాయో వచ్చింది. అప్పుడు చూశారు వాళ్ళు, నిజమే కృష్ణుడి పక్కన ఇంకొక ఆవిడ కూడా నడిచింది. కృష్ణుడితో కలిసి నడిచినట్టుగా అటు ఇటు ఒరుగుతూ నడుస్తున్నట్టుగా కాలి గుర్తులు కనపడుతున్నాయట. ఎవత్తో ఒక అత్తి కృష్ణుడి మీద, భుజం మీద చేతులు వేసి ఒయ్యారంగా నడిచినట్టుంది. మనల్ని అందరినీ వదిలి ఒక్క దానితో కృష్ణుడు వెళ్ళాడంటే అదేం తపస్సు చేసిందో, దాని పుణ్యం పుచ్చిపోయింది అని ఒక ఆవిడ కసిగా అనుకుంది. ఇప్పుడు వచ్చింది ఎప్పుడంటే, తమకు నష్టం వచ్చినా అందరికీ నష్టం వస్తేనే ఆనందం. ఎవడన్నా తమ చిట్ ఫండ్లో కోల్పోతే పక్కవాడు కూడా కోల్పోతేనే ఆనందం. పక్కవాడికి బాగుపడితే అక్కడే బాగుపడకపోతే ఎక్కడ లేని బాధ వచ్చేస్తుందండి బాబోయ్. దానికి ఉదాహరణ చెబుతారు. మేము 2004 దాని ఏమంటాం, మనం అమర్నాథ్ యాత్రకు వెళ్ళాం. 2004 అంటే 18 అయ్యింది. అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తూ చండీగర్లో ఆగాం. అక్కడ నుంచి అమృతసర్ వెళ్ళాం స్వర్ణ దేవాలయానికి. ఓ పక్కనేమో జలియన్ వాలాబాగ్ ఉంటుంది. జలియన్ వాలాబాగ్ అంటే ఎంత ఇంత చేసి శివాలయం ఎంతోరం, అక్కడ జలియన్ వాలాబాగు, ఇక్కడేమో స్వర్ణ దేవాలయం. మాలో ఒకడు ఆ స్వర్ణ దేవాలయానికి వెళ్ళాళ్ళండి. మేము మా దగ్గరికి రాగానే, నాయన ఈ జలియన్ వాలాబాగ్ దగ్గరికి దగ్గరలోనే ఉంటుంది కదా స్వర్ణ దేవాలయం, ఎలా వెళ్ళాలని అడిగితే ఆటో వాడికి 10 రూపాయలు ఇస్తే వాడు తీసుకెడతాడన్నాడు. 10 రూపాయలు ఇచ్చాం, వాడు టిక్ టిక్ అని అక్కడే తిప్పి అక్కడికి తీసుకొచ్చాడు. 10 రూపాయలు దండగ, ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే ఎక్కువ మాకు, నానా యాత్ర పడుతున్న 10 రూపాయల కోసం. ఎందుకంటే ఆ సంవత్సరం జీతాలు ఎందుకో ఆగిపోయాయి, అప్పటికింకా ఉద్యోగంలో ఉన్నాను. ఈ టైంలో 10 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయించారు వీడు అనుకుని, 2 అడుగులు నడిస్తే ఎదురుగుండా స్వర్ణ దేవాలయం అని చెప్పచ్చు కదా అంటే, నేను 10 రూపాయలు ఇచ్చి ఆటోకి క్షవరం చేయించుకోలేదా, ఆ మాత్రం క్షవరం మీ అందరికి అవ్వకపోతే నాకు ఇప్పుడు నిద్ర పట్టదు, అందుకే అందరినీ ఆటో ఎక్కించాను కసిగా అన్నాడు. అలా ఉంటారు కొంతమంది, తమకి క్షవరం అయితే పక్కవాడికి కూడా అవ్వాలి, తమకి ఏదైనా కష్టం వస్తే పక్కవాడికి కూడా రావాలి. ఎక్కువ మంది అదే అన్నమాట. పాపం ఆ మధ్యన ఆటో తిరగబడి ఇద్దరు పిల్లలకి దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలు తగిలిన పిల్లాడి తల్లి అంటుంది, ఇంతమంది ఆటోలో ఉంటే వాళ్ళందరి కాళ్ళు విరక్క, నా కొడుకు కాళ్ళు ఎందుకు విరిగాయో, వీళ్ళందరి కాళ్ళు ఎందుకు బాగున్నాయో అంటుంది. ఏంటండి, నా కొడుక్కి దెబ్బలు తగిలేని ఏడవక, ఇదే అవిచిత్రమైన లక్షణం. అందువల్ల సహజంగా ఎందుకో తెలియదు కానీ అందరికీ అంతో ఎంతో పక్కవాడి మీద ఈర్ష్య ఉంటుందిట. ఈ గోపికలు కూడా ఎంత గొప్ప భక్తురాళ్లల్లో కూడా అది ప్రవేశించింది. ఇంకా తక్కిన వాళ్ళకి రావడమే ఉంది, టక్కన కరెంటు పోతే మీరు ఏం చేస్తారు, పక్కింటికి వేసి వస్తారు. వాళ్ళింట్లో కూడా పోయింది కనుక అందరికీ ఇప్పవర్ కట్, మనొక్కడికే పోయింది అనుకోండి వాళ్ళకి పోకుండా చిచ్చి అని ఎంత బాధ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఫ్యూజ్ వేస్ట్ మనకి. అలా పాపం ఏ దౌర్భాగ్యాలు మనల్ని కాదని ఆవిడ పట్టుకుపోయాడు. అదేం పుణ్యం చేసిందో, పుణ్యం ఏమిటి, ఈ మొగాళ్ళు ఉన్నారు చూశారు, ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో తెలియదని గట్టిగా ఒక ఆవిడ తెప్పింది. అలా వెతుక్కుంటూ వెడుతూ ఉంటే ఓ చోట ఒక పొద కనపడింది. ఆ పొదలో కృష్ణ కృష్ణ అని ఏడుస్తూ కనపడింది ఒక ఆవిడ. ఇప్పుడు వెళ్ళల్లో కొందరికి ఆనందం వచ్చేసిందండో, అమ్మయ్యా ఒక్క ఆవిడని శ్రీకృష్ణుడు మనల్ని కాదని తనతో పట్టుకెళ్ళాడు, ఆవిడే ఇక్కడ ఈ పొదలో పడి ఏడుస్తుందని కనిపెట్టి దగ్గరికి వెళ్ళి చూశారు. ఇందులో చెప్పలేదు కానీ సరదా కోసం దాన్ని నారద పురాణంలో ఆవిడే రాధిక, ఆవిడ కూడా కృష్ణుడిని పరీక్షించి కావాలని అలా పడిపోయిందట. అందుకనే రాధామాధవుల విహారము అని నారద పురాణం చెబుతున్నది అన్నమాట. ఎంత గొప్పవాళ్ళైనా, శ్రీకృష్ణ పరమాత్మునికి ఆత్మీయులైనా, ముక్తి పొందేవాళ్ళైనా అప్పుడప్పుడు భగవంతుని ఎడల ఈర్ష్య వహిస్తారు. భగవంతుడు పక్కవాళ్ళని అనుగ్రహించి మమ్మల్ని అనుగ్రహించలేదు అని భగవంతుడి మీద కొంత ద్వేషం పెట్టుకుని దెబ్బతింటారని తెలియజేయడానికి రాధాదేవి ఇలా చేసింది అంటాడు నారద పురాణంలో. మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. నారదుడు ఎంత గొప్పవాడు అసలు. ఆ నారదుడు తుమ్మురుడి యొక్క గానాన్ని చూచి ఈర్ష్య పొంది ఈ తుమ్మురుడిని ఎలా పడగొడదాం అనుకున్నట్టండి ఒకసారి నారదుడు. ఇంకా మిగతా వాళ్ళు అనుకోవడంలో ఆశ్చర్యం ఉంది. చివరికి అది ఎంత గొడవైందంటే, చివరికి ఆ తుమ్మురుడి కంటే గొప్పవాడవడానికి కృష్ణుడు అవతరించాక కృష్ణావతారంలో కృష్ణుడి దగ్గర చేరి కొత్తగా వీణలో కొన్ని మెలకువలు తెలుసుకుని అప్పుడు గొప్పవాడయ్యాట. అదే కళాపూర్ణోదయం కథ. ఓసారి నారదుడు, తుమ్మురుడు అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో అందరూ కూర్చునుండగా తుమ్మురుణ్ణి మాత్రమే లోపలికి పంపండి అన్నాడు విష్ణువు. దాంతో తుమ్మురుడు లోపలికి వెళ్ళాడు. దాంతో నారదుడికి మండిపోయింది. ఇక్కడ నేను కృష్ణ భక్తుండి ఉండగా, మహాగాయకుండి ఉండగా ఈ తుమ్మురుణ్ణి పిలుస్తాడా ఈ విష్ణువు? పిలిస్తే మాత్రం వీడు ఊపుకుంటూ వెళ్ళిపోవడమేనా, నన్ను పిలవద్దా, మా నారదుడు ఉన్నాడని అని ఉడికిపోయాడు. ఇంతలో తుమ్మురుడు కాసేపటికి బయటకు వచ్చే సమయానికి ఆయన మెడలో ఇంత పెద్ద గొలుసు ఉంది. ఆ గొలుసు స్వయంగా విష్ణుమూర్తి మెడలో వేశాడు. ఆ గొలుసు ఆయనది, ఆయనే ఇచ్చాడు విష్ణువు. అది చూపించుకుంటూ స్వామివారు ఇచ్చారని వెళ్ళిపోయాట ఆయన. ఇక చూడండి, ఈయన బాధపడిపోయాడు. అసలే నన్ను పిలవకుండా ఒంటరిగా లోపలికి వెళ్ళాడని బెంగపెట్టుకుంటూ ఉంటే భగవంతుడిచ్చిన గొలుసుని అందరూ ఎదురుగుండా ఇలా చూపిస్తాడా, విష్ణువు ఇచ్చాడు విష్ణువు ఇచ్చాడని. భగవంతుడు ఏదన్నా కానుకిస్తే రహస్యంగా సీక్రెట్గా దాచుకోవద్దు, అందరికీ పబ్లిక్గా ప్రదర్శిస్తాడా? అసలు వీడి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటి, నా దగ్గర లేనిదేమిటి, నాకంటే ఎందులో గొప్పవాడు, నాకున్న సాంకేత పాండిత్యమా, నాకున్న కృష్ణ భక్త ఏముంది, ఎందుకు కృష్ణుడు ఈరోజు నన్ను ఎంత అన్యాయం చేశాడు? సరే అయ్యిందేదో అయ్యింది, నేను వీడి ఇంటికి వెళ్ళి వీడిని సంకేతానికి పిలిచి, పోటీకి పిలిచి సంకేత పోటీ పెట్టి ఆ పోటీలో వీడిని ఓడించి అప్పుడు నా గొప్పతనం అందరికీ చాటుతాను అనుకుని ఒకరోజున ఆయన ఇంటికి వెళ్ళాట. ఏది పోటీకి పిలిచి తుమ్మురుని ఓడిద్దామని. ఆ సమయంలో తుమ్మురుడు ఎక్కడో ఉన్నాడు. ఆయన వీణ కళావతి అనే వీణ అన్నమాట. ఆ వీణ అక్కడ పెట్టబడి ఉంది, శృతి చెయ్యబడి ఉంది. అసలు వీడి వీణ సంగతి చూద్దామని దగ్గరికి వెళ్ళాడు ఆయన. అందుకే మీకు లలితా సహస్రాల్లో కళావతి కళాలపై, కళావతి అంటే ఆ వీణని అర్థం అన్నమాట. ఒక అర్థం మహతి మేరునిలయ అని నారదుడి వీణ, కళావతి వీణ, రెండు వీణల పేర్లు అందులో రాశారు. ఇది ఒక అర్థం, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, పక్కన పెట్టండి. ఈ వీణను ముట్టుకోగానే నీకు మతిపోయింది. అసలు దాన్ని ఎలా మేళవించాలో తెలియట్లేదు. ముట్టుకుంటే మధుర నాదం ఇస్తోంది. ఓరి బాబోయ్, వీణే ఎలా ఉందంటే వీడి గాత్రం ఎలా ఉంటుందో, ఇన్నాళ్ళయింది కానీ ఈ వీణలో ఇన్ని రకాలైన జిమ్మిక్కులున్నాయని, ఈతడింత సంగీత విద్వాంసుడని నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఓహో, నా దగ్గర తన విద్య ప్రదర్శించకుండా సమయం వచ్చినప్పుడు స్వామి దగ్గర తన ఘన విద్య ప్రదర్శించి బహుమతులు కొట్టేస్తున్నాడనమాట. ఇదే గొప్పవాళ్ళ లక్షణం. తామెంత పండితులో అస్తమాటు అందరికీ తెలియజేయరు, సమయం వచ్చి స్టేజ్ మీదకి వస్తే విజృంభించేస్తారు. నాలాంటి వాళ్ళు ఉత్తిని డబడబలాడతారు అని పాప నారదుడు బాధపడిపోయాడు. ఇక్కడ రెండు పద్యాలు ఉంటాయి కళాపూర్ణోదయంలో. తమ విద్య నెవ్వరేమాత్రము కనజాలుదురు, వారి దండను తన్మాత్రమ ప్రకటింతురు బుధులు, ఉత్తముల మహిమ నీరు కొలది తామరసుమ్మి. నిజమైన పండితుడు తమ విద్యని ఎవరు ఎంత అర్థం చేసుకోగలరో అంతవరకే ప్రదర్శిస్తాట. తామర పువ్వు ఎటువంటిది, నీరు పెరిగితే తామర పువ్వు పైకి లేస్తుంది, తెలుసు కదా. నీరు ఎంత పైకి వచ్చినా ఆ నీటిపైనే ఉంటుంది, అది నీరు తగ్గిపోతే అది వెళ్ళి కిందకి దిగిపోతుందండి. అందుకే నీటి కొలది తామర అంటారు. నీరు పెరిగిపోతే నీటిలో తామర పువ్వు మొలగదు, నీరు ప్రవాహం పెరిగితే ఇది పువ్వు కూడా పైకి లేస్తుంది కాడతోటి. అందుకే జనంలో పండితులుంటే అక్కడ ఒక రకంగా ఓపెన్ చేసిస్తాడు, సామాన్యులుంటే ఒక రకంగా ఓపెన్ చేసిస్తాడు, పండితులు పామరులు ఉంటే ఇద్దరికీ అర్థమయ్యేలా ప్రవచనం చేస్తాడు జ్ఞాని. అంతేగాని అవతలవాడికి అర్థం కాకుండా వీడే డబడబడబడ ఏదో భాష చెప్పిపోతే ఉపయోగం ఉంది, నేను పొద్దున్న సాయంకాలం దాకా నాలుగు వచనాలు చదివేసి వెళ్ళిపోతే మీరు ఏమైపోతారు, మళ్ళీ ఉపన్యాసానికి రారు, వీడేదో డబ్బా డబ్బా అనేసి వెళ్ళాడరా, ఏం అర్థం కాలేదురా అనుకుంటారు. మీకు అర్థం అవ్వాలి. అటు కాక విను జనంబుల పటిమకు ఎక్కుడుగా విద్య పచరించుట అక్కట విఫలము కాదే ఎచ్చట చెవిటికి పట్టినట్టి శంకును బోలెన్. చెవిటాడి దగ్గర శంఖం ఊతే ఉపయోగం ఉందా? ఒక ఆయన దగ్గర భయ్యని శంఖం ఊదాక ఏమిటి ఇందాకటి నుంచి ఇలా ఇలా అంటున్నావు అన్నట్ట వాడు చెవిటాడు. చెవిటికి శంఖం ఊదడం దండగ. అలాగే వినే జనములకు అర్థము కాకుండా తనంత తాను ఏదో దబా 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 వాగడం కూడా దండగ. తాను ఏ పద్యం చదివినా ఆ పద్యం యొక్క భావము లేక సంగీత ధ్వని ఇతరులకు అర్థమయ్యేలా చేసినప్పుడే జనం వచ్చి వింటారు, లేకపోతే జనం నిద్రపోయి మళ్ళీ రారు. ఇలా భావించి ఈతడు ఇంత పూర్వం మా లెవెల్కి పాడాడు, ఇప్పుడు విష్ణువు లెవెల్లో పాడాడు. నయమే, వాడితో పోటీ పెట్టుకుంటే ఓడిపోయేవాడిని, అవమానం పొందేవాడిని అనుకుని అప్పుడు విష్ణువు కోసం తపస్సు చేశాడు. ఆయన అనుగ్రహం లేకపోతే, తపస్సు లేకపోతే గొప్పవాడిని అవ్వను, అవ్వకపోతే ఓడించలేను అని ఈర్ష్యతో తపస్సు చేస్తే అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలంటే తుంబురుణ్ణి ఓడించి అంత పాండిత్యం కావాలన్నాడు. అది ఇప్పట్లో కుదరదు, ఎందుకంటే నువ్వు కొంచెం ద్వేషంతో తపస్సు చేసావు కనుక ఫలించదు. కానీ వరం ఇస్తున్నాను, కృష్ణావతారం ఎత్తుతాను, అప్పుడు నా దగ్గరకు వచ్చి 3 రోజులు నా సేవ చేస్తే ఆ 3 రోజుల్లో నిన్ను అందరికంటే గొప్పవాడిని చేసేస్తానన్నాడు. అందుకని కృష్ణావతారం దాకా ఎదురు చేసి కృష్ణావతారంలో ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విద్య నేర్చుకుని చివరికి తుమ్మురుడి కంటే గొప్పవాడు తర్వాత అయ్యాడు. కానీ ఈలోపు చూశారా మరి? ఎందుకు చెప్తున్నాను ఇది? అంతటి నారదుడు అసలు ఈర్ష్యే ఎరగని వాడు, వాడిని పడగొట్టడానికి తపస్సు చేయవలసి వచ్చింది. కాబట్టి పక్కవాడి కంటే గొప్పవాడు అవ్వాలి, వాడికంటే నేనే ఎక్కువ సంపాదించాలి, వాడికంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలి, నాకు నష్టం వస్తే వాడికి రావాలనే కోరిక ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడికైనా వస్తుందిట. అది గోపికలకి వచ్చిందనమాట.